దేహాన్ని ఉంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు ఆధారంగా రూపొందించిన నాటిక ముక్తికి మూడు సోపానాలు ఇప్పుడు విందాం. సమర్పణ శివం డిజిటల్ స్టూడియో హైదరాబాద్ రేడియో సాయి బృందం.
సాయిరాం రమేష్.
సాయిరాం సాయిరాం. రారా సురేష్.
ఏమిట్రా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు?
సదాశివం గారని లోగడ మా ఇంటి ప్రక్కనే ఉండేవారు, నీకు తెలుసుగా.
ఆ ఎందుకు తెలియదు. ఆయనెప్పుడు మటమటలాడే మొహం పెట్టుకుని తిరుగుతూ ఉంటాడని ఆయనను సదాశివం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆయనేగా?
హా, ముమ్మూర్తులా ఆయనే. ఆయన పొద్దున్నే ఫోన్ చేసి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి, రాగలవా అని అడిగారు.
వస్తానని మాటిచ్చావా?
ఇచ్చాను గనుకే కదా నిన్ను తోడుగా తీసుకువెళదామని నీకు ఫోన్ చేశాను.
ఈ విషయం ఫోన్లోనే చెప్పొచ్చుగా, చాలా అర్జెంటు పనుందని చెప్పి రమ్మనటం ఎందుకు?
ఆయన అర్జెంటుగా వచ్చి కలవమన్నాడు కనుక అర్జెంటు పని అని చెప్పాను. పైగా ఆయన రమ్మన్నారని చెబితే నువ్వు రావని నాకు తెలుసులే, అందుకనే చెప్పలేదురా.
చాలా కరెక్ట్ గా చెప్పావు. పైగా ఆయన రమ్మన్నది నిన్ను, మధ్యలో నేనెందుకు? ఆ సంగతి అటుంచు. ఆయనకు భగవంతుడంటే నమ్మకం అంతంత మాత్రం. ఊసిపోక గుళ్ళు గోపురాలంటూ తీర్థయాత్రలంటూ తిరుగుతూ ఉంటాడు. పైగా అన్ని తీర్థయాత్రలు చేశాను, ఇన్ని తీర్థయాత్రలు చేశానంటూ మెడనిండా రుద్రాక్షమాలతో, నొసట విభూతిరేఖలతో ఆ ఫోజొకటి.
ఒరే, నువ్వు చెప్పిన ప్రతి అక్షరం కరెక్టే, కాని ఆయన రమ్మని ఫోన్ చేశాడు కదా. ఈ మధ్యకాలంలో ఏమన్నా మారాడేమో. బాబావారి పుస్తకాలేమన్నా చదివి బాబావారంటే సదభిప్రాయానికి వచ్చాడేమో అందుకని.
ఆహా, ఏం గొప్ప ఆలోచనరా. నీలాగా ప్రతిది పాజిటివ్ గా ఆలోచించడం నాకు చేతకాదులే. ఆ ఫోజులు రాయడు మారతాడు అనుకోవటం మూర్ఖత్వం రా.
అలా ఎందుకు అనుకోవాలరా? మారతాడేమో అన్న భావంతో వెళ్లొచ్చుగా.
ఇదే చెరువులో గేదెను పెట్టి కొమ్ములు బేరమాడడం అంటే. ఒరే రమేష్, ఎవరు అలా మారర్రా. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోవలసిందే.
మామూలు విషయాల్లో అది నిజం కావచ్చు, కాని భగవంతుడి విషయంలో మాత్రం ఆ సామెత వర్తించదు. బ్లిడ్జ్ పత్రికా సంపాదకుడు కరంజియా స్వామి మీద ఎన్నెన్నో ఆరోపణలు చేస్తూ ఎన్నో ఏళ్ల తరబడి తన పత్రికలో వ్యాసాలు రాశాడు. బాబావారిని పరీక్షించుదామని వచ్చి బాబావారి దివ్యత్వం పట్ల సమ్మోహితుడై వారికి పాదాక్రాంతుడవటమే కాకుండా గాడ్ లివ్స్ ఇన్ ఇండియా అన్న పుస్తకాన్ని కూడా రాశారు. అందువల్ల ఇది బాబావారు మనకిచ్చిన సేవగా భావించి మన పాత్ర మనం నిర్వహించుదానరా.
బాబావారు మనకిచ్చిన సేవ అంటూ ప్రయోగించావుగా బ్రహ్మాస్త్రాన్ని. ఇంకా చేసేదేముంది? బాబావారి పాద పద్మాలకు ప్రణమిల్లి జయ జయ సాయినమో, జయ శుభదాయినమో అని మనస్ఫూర్తిగా పాడుకుంటూ ముందుకు సాగటమే.
ఒరే సురేష్, నువ్వు ఇలా మాటలు పాటలతో నీ ఆమోదాన్ని వ్యక్తపరుస్తుంటే నాకు పారవస్యంతో ఆనందమయా భగవాన్, హే ప్రేమమయా భగవాన్ అని ఎలుగెత్తి పాడుకోవాలనిపిస్తోందిరా.
ఆ పాడుకోవచ్చు. ఆ సదాశివం గారి ఎపిసోడ్ ముగింపును బట్టి మన పాటల సరళిని నిర్ణయిద్దాంలేరా.
ఎస్, యు ఆర్ 100% కరెక్ట్. మరి బయలుదేరదామా?
ఇంకా ఆలస్యం ఎందుకు? పద సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారికి జై.
నమస్కారం సదాశివం మావయ్య గారు.
నమస్కారం నమస్కారం. అదేంటో రమేష్, ఆ మధ్య మార్కెట్లో కలిసినప్పుడు సాయిరాం మావయ్య గారు అంటూ పలకరించావు, ఇప్పుడు ఈ నమస్కారాలు ఏమిటి?
చెప్తానంకుల్, ముందుగా మా మిత్రుడిని పరిచయం చేస్తాను.
ఇతని పేరు సురేష్ కదూ? చిన్నప్పటి నుంచి మీరిద్దరూ జంట కవుల్లా కలిసి తిరుగుతూ ఉండేవారు కదా. మీ స్నేహం ఇలా కొనసాగుతూ ఉండడం చాలా గొప్ప విషయం. ఇంతకీ మనం ఎక్కడున్నాం?
సాయిరాం దగ్గరండి.
గుర్తొచ్చింది, అప్పుడు మార్కెట్లో కలిసినప్పుడు సాయిరాం మావయ్య గారు అంటూ నోరారా పిలిచిన వాడివి, ఇప్పుడు నమస్కారాలకు వచ్చావేంటి?
ఆ రోజు మార్కెట్లో మిమ్మల్ని సాయిరాం అంటూ పలకరించడం మీకంత ఇష్టంగా లేనట్లుగా, కాస్త ఇబ్బందిగా ఫీలైనట్లుగా అనిపించారు. అందుకని
పైగా మీరు రమేష్ వాళ్ల ఇంటి పక్కనున్న రోజుల్లో ఒకసారి మేం నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా పాటలు మేళతాళాలతో తెల్లవారుజామున చుట్టుపక్కల వాళ్ల నిద్రపాడు చేసే అధికారాన్ని మీకెవరిచ్చారు అని మమ్మల్ని నిలదీశారు కూడా.
అబ్బో, అన్నీ గుర్తున్నాయే మీకు?
అవునంకుల్, సర్వదేవతాతీత స్వరూపులైన బాబావారేమో త్రికరణ శుద్ధిగా మనస్సులో రూపతత్వాలను ఊహించుకుంటూ నోటితో నామం పాడుతూ చేతులతో తాళం వేస్తూ పరవశించి ఆనందముననుభవిస్తూ అందరూ సామూహికంగా సంకీర్తనము చేసినప్పుడు ఉద్భవించే దివ్యశక్తి తరంగాలు పరిసరాలయందు వ్యాపించి వాతావరణంలోని కాలుష్యాన్ని శుభ్రం చేసి పవిత్రత సాత్వికతలతో నింపుతాయని చెబుతూ ఉంటే మీరేమో అందుకు భిన్నంగా మాట్లాడటం మమ్మల్ని దిగ్భ్రాంతి గురిచేసింది. అందువల్ల అది మా మనస్సుల్లో నాటుకుపోయింది.
అవును, మీరంటున్నది నిజమే. ఆ సంఘటనని తలుచుకుంటే ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానా అని బాధేస్తుంది.
పోనీలేండి సాయిరాం, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు?
అలాని కాదు సురేష్, సమాజ ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుందో అనిపిస్తుంది. అప్పట్లో దేవుడు లేడనటం ఓ ఫ్యాషన్. అలా అన్నవాళ్లం చాలా ఫార్వర్డ్ వ్యూస్ ఉన్నవాళ్లం అనుకుంటూ కాలం ఎగరేసుకు తిరిగేవాళ్లం.
అవునండి, మా గోపాలమ్మావయ్య కూడా అదే పద్ధతిలో ఉండేవాడు. ఎప్పుడు మా ఇంటికొచ్చినా ఇష్టాగోష్ఠిగా మీతోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు.
ఇప్పుడు ఎలా ఉన్నాడేమిటి మీ మావయ్య?
ఆయనిప్పుడు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రల్లో మునిగి తేలుతున్నాడు.
అవునవును, అదొక స్టేజ్. నేను అలాగే తిరిగాను. దేవుడు గుళ్లల్లోనే ఉంటాడని, గుడికెళ్లి రాగానే పుణ్యం మన అకౌంట్లో పోగుపడిపోతూ ఉంటుందని, ఎన్ని తీర్థాలలో మునిగితే అంత సద్భక్తులమని భావిస్తూ ఇతడు సద్భక్తుడు అని ఇతరులు గుర్తించి మనలను గౌరవించాలన్న తాపత్రయంతో కొంతకాలం గడిచిపోయింది. ఇది సరైన పద్ధతి కాదని విసిదమవుతోంది. అలా అని గుళ్లకి తీర్థయాత్రలకి వెళ్లకూడదని నేను అనను గాని, అందువలన కలుగుతున్న పరిపక్వత ఎంత అని ఆలోచిస్తే సమాధానం మాత్రం ఇంత ఆశావహంగా అనిపించటంలా.
సాయిరాం, మీరు చాలా డీప్గా వెళ్లిపోయారు. నిజానికి ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పరిశీలించుకోవాలన్న ఉద్దేశంతోనే శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు ఆధ్యాత్మిక డైరీ రూపొందించారు. ప్రతి భక్తుడు స్వామివారు నిర్దేశించిన విధంగా నేను నా దినచర్యను పాటించగలుగుతున్నానా అని సెల్ఫ్ ఆడిట్ చేసుకునే విధంగా ఉదయం ఓంకారం సుప్రభాతంతో మొదలై రాత్రి విశ్రమించే వరకు చేయవలసిన కార్యక్రమాల పట్టికనిచ్చారు. ఇందులో ఎన్ని ఆచరించగలుగుతున్నామో టిక్ పెట్టుకోవాలి.
మొదట్లో ఆచరించిన ఐటమ్సే ఎక్కువగా ఉండేవి. అయితే ప్రతి ఒక్కరూ అయ్యో నేను ఇన్ని ఐటమ్స్ వదిలేస్తున్నానా అని బాధపడి క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటున్నారు.
అందుకనే నాకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలన్నా శ్రీ సత్యసాయి బాబావారి భక్తులన్నా చక్కటి అభిప్రాయం ఏర్పడింది. శ్రీ సత్యసాయి బాబావారి పుట్టినరోజు వేడుకలప్పుడు సంస్థా భక్తులు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను టీవీలో చూసి ముగ్ధుడినైనాను. నాకు మరో సంవత్సరం సర్వీస్ ఉందయ్యా. రిటైర్ అవ్వంగానే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్లాన్ ఒకటి తయారు చేసుకుందామనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రమ్మని కోరాను.
సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీ రిటైర్మెంట్ దాకా ఆగటం ఎందుకు సాయిరాం?
అదేలాగయ్యా, ఉద్యోగంలో ఉంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టం కదా.
కష్టమేముంది అంకుల్, సేవా కార్యక్రమాలు 90% శని ఆదివారాల్లోనూ సెలవు రోజుల్లోనే ఉంటాయి. భజనలు సత్సంగాల వంటివి ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ లోనే ఉంటాయి. ఇక వ్యక్తిగత సాధనంటారా, అది మన మనస్సును స్థిరం చేసుకోవటంలోనూ ప్రణాళికను రూపొందించుకోవటంలోనూ ఉంటుంది.
నాకు కావాల్సింది అదే. వ్యక్తిగత సాధనకు మీరేమన్నా ప్రణాళికను రూపొందించుకుని అమలు చేస్తున్నారా ఏంటి?
సదాశివం గారు, స్వామివారు మన సాధనకు అనువుగా నవసూత్ర ప్రణాళికను 10 కమాండ్మెంట్స్ ను ప్రసాదించారు. మేము వాటన్నిటినీ క్రోడీకరించి ముక్తికి 3 సోపానాలు అన్న ప్రణాళికను ఆచరిస్తున్నాము.
ఏంటి, ముక్తికి 3 సోపానాలా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పండి చెప్పండి, ఆ 3 సోపానాలేమిటో?
అవి దేహాన్ని వంచు, ఇంద్రియాలను నిగ్రహించు, మనస్సును త్రుంచు.
3 సోపానాలంటే ఏదో చెకచెక మెట్లెక్కేయచ్చు అనుకున్నాను. చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్నాయే.
మీరు అలా ఆలోచిస్తే కాంప్లికేటెడ్ గానే అనిపిస్తాయి సాయిరాం, విశ్లేషిస్తే చాలా ఈజీగా అనిపిస్తాయి.
అలా అంటారా? అయితే మొదటి ఐటెం ఏమిటి?
దేహాన్ని వంచు.
దేహాన్ని వంచు అంటే వ్యాయామం, అదే ఎక్సర్సైజ్ చేయమనైనా. నా ఈ 59 ఏళ్ల వయసులో ఎక్సర్సైజ్ మొదలు పెడితే ఏ నరమో పట్టిందనుకో మొదటికే మోసం వస్తుంది.
భగవాన్ బాబా వారు యోగాసనాలు, జ్యోతి ధ్యానం వంటివి బోధించిన మాట వాస్తవమే గాని ఇక్కడ దేహాన్ని వంచు అంటే వ్యాయామం కోసం వంచమని కాదు.
మరి దేనికోసం?
సేవ కోసం వంచు అని. సేవకు పూనుకునే ముందు అహాన్ని చంపుకోవాలి. నేను ఇంత పెద్ద ఆఫీసర్నే, నాకు ఇన్ని బంగళాలు ఇన్ని కార్లు ఉన్నాయే, ఆఫీసులో ఊ అంటే ఆ అంటే సబార్డినేట్స్ వచ్చి అడుగులకు మడుగులొత్తుతారే అనేటటువంటి భావాలను ప్రక్కన పెట్టి ఇంగ్లీష్లో డౌన్ టు ఎర్త్ అంటారే, అంత సాదాసీదాగా తయారవ్వాలి.
ఇన్నేళ్లు జీర్ణించుకుపోయిన ఆ లక్షణాలు పోవటం అసాధ్యం.
అసాధ్యాలను సుసాధ్యాలు చేసుకోవటానికేగా ఈ సాధనలన్నీ.
సాధనమున పనులు సమకూరు ధరలోనన్నారుగా సాయిరాం.
ఒక్కమారు సేవామాధుర్యాన్ని చవి చూడండి. ఇంకా తరువాత ఎక్కడ దొరుకుతుంది సేవ, ఎప్పుడు దొరుకుతుందని పరితపించిపోతారు.
భలే మాట్లాడుతున్నారయ్యా మీరు. సేవ ఎక్కడ దొరుకుతుంది అని పరితపించిపోవటానికి ఇదేమన్నా అంగడి సరుక? ఎక్కడ పడితే అక్కడ దొరకటానికి.
మీరలా అంటున్నారు గాని సాయిరాం, అంగట్లో వస్తువులు అన్ని చోట్ల దొరకవు, కాని సేవ మాత్రం దేహాన్ని ఉంచితే అణువణువునా దొరుకుతుంది.
అంగట్లో వస్తువు అన్ని చోట్ల దొరకకపోవటం ఏమిటి?
అది కాదు సాయిరాం అంకుల్, పళ్ళు పళ్ల తోటలోనే కదా, పళ్ల మార్కెట్లోనే కదా దొరుకుతాయి. కూరగాయలు కూరగాయల మార్కెట్లోనే కదా దొరుకుతాయి. మందులు మందుల షాపులోనే దొరుకుతాయి. అలాగే కిరాణా వస్తువులు, బట్టల షాపులు, ప్రతిదానికి ప్రత్యేక షాపులుంటాయి. కాని సేవ అలా కాదండి. ఇందాక మన సురేష్ చెప్పాడే సేవ అణువణువునా దొరుకుతుందని, అది నిజం.
సేవ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఎలా దొరుకుతుందయ్యా?
దొరుకుతుంది సాయిరాం. దేహాన్ని సేవాభాగ్యం కోసం వంచాలి. ఎలాగంటే, మీరు కూరగాయల మార్కెట్లో ఉన్నారనుకోండి. ఒక వృద్ధురాలు కూరగాయల సంచి మోయలేక ఆయాసపడుతోంది. ఆ కూరగాయల సంచిని అందుకొని ఆటోనో బస్సో ఆమె ఎలా ట్రావెల్ చేస్తుందో అక్కడ దాకా చేర్చి వాహనాన్ని ఎక్కించండి. ఎంత అద్భుతమైన సేవ, ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూడండి.
బానే ఉంది. ఇంకా?
ఇంకా అంటే పిల్లలు వృద్ధులు రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. మీ జేబులో నుంచి కర్చీఫ్ తీసి వాహనాలను ఒక్క క్షణం పాటు ఆపమని కర్చీఫ్తో సౌజ్ఞ చేస్తూ వారిని రోడ్డు దాటించండి.
మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు కదా సాయిరాం, ఆఫీసులో మీ సీటుకు సంబంధించిన ఏ ఫైలు పెండింగ్ లో పెట్టకపోవటం, ఎస్ ఆర్ నో డెసిషన్ వేగంగా ఇవ్వండి, అది గొప్ప సేవే.
అలాగే మీ పరిధిలో ఉన్న అన్నార్తుల ఆకలి తీర్చండి, దాహార్తుల దాహం తీర్చండి.
మన ఉన్నతి కోసం ఇంకొకరిపై చాడీలు చెప్పి పదవులను అధిరోహిద్దామనుకుంటే భగవంతుడు క్షమించడండి.
అవునంకుల్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథం అవుతుంది. చవి చూశారుగా, అల్లుకుపోండి, అణువణువునా సేవాభాగ్యాన్ని పొందండి.
క్వైట్ అమేజింగ్. ఎంత అద్భుతంగా ఉంది మీ పరిశీలన విశ్లేషణ. మరి రెండో సోపానం ఇంద్రియాలను నిగ్రహించు అంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించనైనా, లేక ఏదన్నా అంతరార్థం ఉందా?
అవునండి, భగవాన్ బాబావారు తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు కలియుగానికి సన్యాసాశ్రమం నిషిద్ధమని. సంసారంలో ఉంటూనే తరించాలట.
సన్యాసాశ్రమం అక్కర్లేదనటం, ఇంద్రియాలను నిగ్రహించాలనటం చాలా విరుద్ధంగానూ వింతగానూ ఉంది. అలా చెప్పినా వారి భావం ఏమై ఉంటుందో?
ఏమై ఉంటుందంటే, మన పెద్దలు తలలు బోడులైనా తలపులు బోడులవునా అని చెప్తూ ఉంటారు. అలాగే సన్యాసాశ్రమం స్వీకరించినంత మాత్రాన ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుందనుకోవటం పొరపాటు. సంసారంలో ఉంటూనే బంధాలు అనుబంధాలు పెంచుకోకుండా నిమిత్త మాత్రంగా ఉండడం అలవరుచుకోవాలని చెప్పకయే చెప్పడం అన్నమాట ఈ సూచన.
మరి ఇంద్రియాలను నిగ్రహించడం ఎలాగయ్యా?
ఎలాగంటే హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ.
ఏంటి హెడ్ ఇన్ ది ఫారెస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అంటే?
ఆలోచనలు ఎప్పుడూ భగవంతుడి మీద కేంద్రీకృతమై ఉండాలి. చేతులు సమాజ సేవలో పునీతమవ్వాలి.
ఆలోచనలెప్పుడు భగవంతుడి మీద కేంద్రీకృతమవ్వాలంటే మరి ఆఫీసు పని మాట ఏమిటి?
ఆఫీసు పని మానేసి దేవుణ్ణి ధ్యానిస్తూ కూర్చోమని కాదు సాయిరాం, ప్రతి పని భగవత్ కార్యంగా భావించటం. తరువాత ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న పనులను భగవంతుడు ఆమోదిస్తాడా అని ఆలోచించి ముందుకు సాగుతుంటే తప్పకుండా ధర్మబద్ధమైన కార్యక్రమాలనే చేస్తారు.
అలాగే ఇందాక చెప్పుకున్నట్లు సమాజ సేవలో పాల్గొని మన వంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలి.
అంతవరకు బాగానే ఉందయ్యా. ఆచరించి తీరాల్సిన విషయాలే. మరి ఇంద్రియ నిగ్రహం మాట ఏమిటి?
ఇంద్రియ నిగ్రహం అనగానే మన భావాలు ఎటో పోతాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుగా సాయిరాం.
తెలుసు.
అయితే వాటన్నింటినీ నియంత్రించడంలోనే ఉన్నది మన ఉన్నతి.
అదే ఎలా అని?
ఉదాహరణకి నోరు తీసుకోండి. అది చేసే పనులు రెండు. ఒకటి ఆహారం స్వీకరించడం, రెండోది భావ ప్రకటన అంటే మాట్లాడడం అండి.
తినటానికి భగవంతుడు నోరిచ్చాడు కదా అని అవసరాన్ని మించి తింటే హానికరంగా మారుతుంది. అలాగే దేహానికి హాని కలిగించే మత్తు పదార్థాల సేవనం, ధూమపానం వంటి వాటి వల్ల ఎందరో మరణాంతక వ్యాధులతో బాధపడుతున్నారు.
అందువల్ల తిండి పట్ల నియంత్రణ ప్రదర్శిస్తే చక్కని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
అందుకనే కదా మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.
అవును సాయిరాం. అలాగే భగవంతుడు మనకు ప్రసాదించిన మరోవరం మాట్లాడే శక్తి. ఏ జీవరాశికి లభించని అపురూప శక్తి భావ ప్రకటన. దానిని సద్వినియోగపరుచుకుంటే ఎన్నో సత్ఫలితాలనిస్తుంది.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత మన వాక్పటిమను సద్వినియోగపరచుకోమని సూచిస్తుంది.
అలాగే నోరా వీపుకు తేకే అన్న సామెత మనం నియంత్రణ లేకుండా మాట్లాడితే ఘర్షణలు కొట్లాటలు జరిగి చివరికి గాయాలు పాలు కావలసి వస్తుందని సూచిస్తోంది. ఒక్కొక్కసారి ఇది హత్యలకు కూడా దారితీయవచ్చు.
అవునండి, సమాజాన్ని ఉద్ధరించడానికైనా పతనావస్థకు చేర్చడానికైనా వాక్కే ప్రధానం. అందువల్ల వాక్ నియంత్రణ సమాజ శ్రేయస్సు దృష్ట్యా, వ్యక్తిగత శ్రేయస్సు దృష్ట్యా ఎంత అవసరమో ఆలోచించండి.
బావుంది బావుంది. అపూర్వ సహోదరుల ఏ పాయింట్ తీసుకున్నా అనర్గళంగా చర్చించి చక్కని పాయింట్కు డ్రైవ్ చేస్తున్నారయ్యా.
మేము డ్రైవ్ చేస్తున్నదే ఉంది అంకుల్. చెడు కనకు, చెడు వినకు, చెడు అనకు అంటూ దానిని మూడు కోతుల కథగా ఎప్పుడో చెప్పారు కదా మన పెద్దలు. ఇది జ్ఞానేంద్రియాల నియంత్రణను సూచించేదే కదా.
అవునవును, ఆ కథను చాలాసార్లు విన్నాను గాని ఈ ఇంద్రియాల నిగ్రహం అన్న యాంగిల్లో ఆలోచించలేదు. ఇప్పుడు ఇలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తుంటే ఆ కథలో ఎంత అంతరార్థం దాగి ఉన్నదో అర్థమవుతోంది.
అందుకనే సంసార సాగరంలో ఈదులాడుతూ ఇంద్రియ నిగ్రహం ఎలా సాధించాలి అన్నదానికి కంటిగుడ్డుకు కాటుక అంటనట్లు, నాలుకకు జిడ్డు అంటనట్లు, పళ్ల మధ్య నాలుక మసులుతున్నట్లు జాగ్రత్తగా ఉండాలన్నది బాబావారి ఉవాచ.
సరేనయ్యా, జ్ఞానేంద్రియాల నియంత్రణ గురించి ఒక అవగాహన కలిగింది. మరి కర్మేంద్రియాల మాట ఏమిటి?
కర్మేంద్రియాల పనే పనిచేయటం. సపోజ్ చేతులున్నాయి, ఇల్లు కట్టాలన్నా పడగొట్టాలన్నా చేతులు పనిచేయాల్సిందే కదా. కనుక మనం చేతుల ద్వారా ఆచరించే కర్మలు కన్స్ట్రక్షన్ కి ఉపయోగపడుతున్నాయా లేక డిస్ట్రక్షన్ కా అని ఒక్కసారి ఆలోచించామనుకోండి, ఖచ్చితంగా మంచి వైపే మొగ్గు చూపడం జరుగుతుంది.
అందువల్ల మన ప్రతిచర్య ధర్మబద్ధంగానూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేదిగానూ ఉండాలన్న తలంపుతో మనం కార్యక్రమాలకు పూనుకున్నామనుకోండి, ఖచ్చితంగా అవి మంచి పనులే అయి తీరుతాయి. అంటే మన విజ్ఞతతో మన కర్మేంద్రియాల కార్యక్రమాలను మనమే నియంత్రించుకోగలుగుతున్నామన్నమాట.
అవునవును, ఇందాకనే అనుకున్నాం కదా, ఏ కార్యక్రమమైనా సరే మనం చేసే పని భగవంతుడు మెచ్చుతాడా అనేది కొలమానంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా చెడు కార్యక్రమాల మీద, చెడు భావాల మీద నియంత్రణ ఏర్పడుతుంది.
అబ్బా ఎంత సింపుల్గా, స్వీట్గా నియంత్రణ మేడీజీ అన్నట్లుగా చెప్పారంకుల్. అంటే మీరు సేవా కార్యక్రమాలలో పాల్గొనటానికి అవసరమైన మూల సిద్ధాంతాన్ని చక్కగా ఆకళింపు చేసుకున్నారన్నమాట.
ఆగండి ఆగండి, ఆ ఆకళింపు 66% వరకే వచ్చింది.
అదేమిటి సాయిరాం?
మీరు చెప్తున్న ముక్తికి మూడు సోపానాలలో రెండేగా చర్చించుకున్నాం. అంటే 2/3గా, మిగిలిన 1/3 అంటే 34% కూడా చర్చించుకుంటే గాని నాకు పూర్తి అవగాహన కలగదు. ఇప్పటి వరకు దేహాన్ని వంచు, ఇంద్రియాలను నిగ్రహించు అన్నారు. ఇప్పుడేమో మనస్సును తృంచు అంటున్నారు. పెంచటం అంటే పర్వాలేదు గాని తృంచటం కాస్త బాధాకరమనే విషయం కదా.
ఇందులో బాధకు తావేలేదు సాయిరాం. మొక్కకు తెగులు పట్టిందనుకోండి, తెగులు పట్టిన మండనో కొమ్మనో తొలగించడంలాగా, చెట్టనేమిటి? మన దేహంలో ఏదన్నా రుగ్మత ఏర్పడి మందులకు లొంగకుండా బాధ పెడుతుంటే పరిశీలించి ఓవర్ గ్రోత్ కానీ మరేదన్నా అడ్డంకి గాని ఏర్పడితే ఆపరేషన్ చేసి అంటే త్రుంచివేస్తున్నారు కదా. అలాగే చెడు భావాలను త్రుంచివేయాలి.
మనసంటే ఏదో హార్టో లంగో కిడ్నీయో అన్నట్టు చెప్తావేమిటి? ఇది ఒక పార్ట్గా మనకి ఎక్కడా కనపడదు కదా.
కంటికి కనపడదు గాని మనిషి ఆలోచనలకు, దానిని అనుసరించి చేపట్టే చర్యలకు మనస్సే కదా మూలం. అందువలనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. అంటే మనస్సే బంధానికి మోక్షానికి కారణహేతు అవుతుంది.
అది సరే, నేను మళ్లీ మళ్లీ అదే విషయాన్ని అడుగుతున్నానని అనుకోవద్దు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వల్ల కలిగే పరిమాణాలను పెంచుకోవచ్చు తుంచుకోవచ్చును. ఈ కనబడిన మనస్సును, అదేనయ్యా, మనస్సు నుంచి ఉద్భవించే ఆలోచన పరంపరను త్రుంచటం ఎలా?
ఈ విషయం మీకు చక్కగా అర్థం కావటానికి భగవాన్ బాబావారు చెప్పిన ఉదాహరణ మీకు చెప్పి తీరాలి. మానవ హృదయం తాళం వంటిది, మనస్సు తాళం చెవి వంటిది. తాళం చెవిని తాళంలో పెట్టి కుడివైపుకు తిప్పితే అది తెరుచుకుంటుంది, ఎడమవైపుకు తిప్పితే తాళం పడిపోతుంది. అలాగే మనస్సును ప్రపంచం వైపుకు తిప్పితే బంధం కలుగుతుంది, దైవం వైపుకు తిప్పితే మోక్షం లభిస్తుంది. అంటే ఒకే తాళం చెవి మోక్షానికైనా బంధానికైనా కారణమన్నారు భగవాన్ బాబావారు.
చాలా బాగుంది. తాళం చెవిని తిప్పే నిర్ణయంపైనే మన భవిష్యత్తు, ముఖ్యంగా ఆధ్యాత్మిక భవిష్యత్తు దానిమీదే ఆధారపడి ఉంటుందన్నమాట.
ఆహా, చాలా చక్కని అవగాహనకు వచ్చారు సదాశివం అంకుల్. మనలో కలిగిన భావాలను స్థిరపరచుకోవటానికి మన ఆచరణ ఎలా ఉండాలో కూడా భగవాన్ బాబావారు తమ దివ్య ఉపన్యాసాలలో చక్కగా చెప్పారు.
అసలు విషయం ఏమిటంటే అంకుల్, మనం మారవలసిన అవసరం గుర్తించటం. ఈ మార్పు అనేది దివ్యత్వంతో మన సహజ సంబంధాన్ని తెలుసుకోవటం అన్నమాట. మారవలసిన అవసరాన్ని గుర్తించటంతో విశ్వాసం దృఢమై వ్యతిరేక భావాలు పటాపంచలైపోతాయి, మన పనులు చైతన్యవంతమైన మార్గంలో పయనిస్తాయి.
ఈ దృఢతరమైన విశ్వాసం ఫలితంగానే బాబావారు అనంత అనుగ్రహంతో మనం స్వామివైపు ఒక్క అడుగు వేస్తే తాము 10 అడుగులు వేసి వచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అంటే మన చిన్న చర్య వల్ల బాబావారి అనుగ్రహానికి అర్హత సంపాదిస్తున్నామన్నమాట. ఇది మనం సాధిస్తున్న ఆధ్యాత్మిక ప్రగతి 2వ దశ.
నాదో చిన్న అనుమానం రమేష్.
అడగండంకుల్.
బాబావారు ఇప్పుడు భౌతికంగా లేరు కదా, 10 అడుగులు వేస్తే వస్తానన్నారేమిటి?
సదాశివం గారు, మీరడుగుతున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది.
అదేంటి?
నేను చెప్తానంకుల్. భగవాన్ బాబావారు భౌతికంగా లేరంటే ఇతరత్రా ఉన్నారన్నదేగా దానర్థం. మానవాతీత శక్తిగా ఉన్నారన్నమాట.
దానికి నిర్ధారణ ఏంటయ్యా సురేష్?
స్వామి ప్రసాదిస్తున్న అనుభూతులే. ఎంతమందికి స్వామి ప్రతిరోజు ఎన్నెన్ని అనుభూతులను ప్రసాదిస్తున్నారో ప్రచురితం అవుతూనే ఉన్నాయిగా. కొన్నిటిని ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం.
రాముడు కృష్ణుడు వంటి అవతారమూర్తులు తమ అవతార పరిసమాప్తి అనంతరం కూడా భక్తుల పాలిటి కొంగు బంగారమై నిలుస్తుండబట్టే కదా యుగాలు మారినా గుళ్ళు గోపురాలు కట్టుకుని పూజలు చేస్తున్నాం.
అవునయ్యో, ఆద్యంతరహితుడైన భగవంతుడు ధర్మరక్షణ భక్తోద్ధరణ కోసం వివిధ రూపనామాలతో అవతరిస్తూ ఉంటాడన్న ఆలోచన కూడా లేకుండా అజ్ఞానంతో అనేశాను. కాలాయన మహ, కాలాతీత ఆయన మహ అని పూజించుకుంటూ ఉంటాం కదా, ఇంకా ఆయన లేనిదెక్కడా? ఇక 3వ దశ గురించి చెప్పండి.
ఉన్నట్లుండి మార్పు రావడం అంత తేలిక కాదండి. అందువల్ల మూలాల వద్దకు ప్రయాణం చేయాలి. నిజం చెప్పాలంటే యూటర్న్ తీసుకోవటం అన్నమాట.
అవునంకుల్. మనస్సనే సారవంతమైన తోటలో సదాలోచనలు నాటాలి. సద్గ్రంథ పఠన, సత్సాంగత్యం వంటి వాటి ద్వారా మన ఆలోచనలు, మాటలు, చర్యలు అన్నీ ప్రేమపూరితం కావాలి.
దైవప్రీతి, పాపభీతి, సంగనీతి మనలను ఉన్నత స్థితికి చేర్చి భగవత్ అనుగ్రహ ప్రాప్తిని కలిగిస్తాయి.
ఈ వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రార్థనలు, భజనలు, నిస్వార్థ సేవ చేస్తూ మనస్సును తదనుగుణంగా శృతి చేయటం చాలా ముఖ్యం. ఇదే మన సాధనకు పరాకాష్ట. ఈ స్థితే మనను ఉద్ధరించేది, మోక్షానికి మార్గం సుగమం చేసేది.
రమేష్, సురేష్, మీరిద్దరూ ఈనాడు ఇక్కడికి రావటం పూర్తిగా భగవాన్ బాబావారి సంకల్పమే అని అనిపిస్తోంది. మీరు మాట్లాడిన ప్రతి మాట, బాబావారు మీ ద్వారా నాకోసం పలికించినట్టు అనిపిస్తోంది. ఈనాటి నుంచే నేను మీ సూచనలు పాటిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలలో త్రికరణ శుద్ధిగా పాల్గొంటూ నా జీవితాన్ని సార్థకత చేకూర్చుకుంటాను. ఇందాక మీరు మంచి వాతావరణానికి ప్రార్థనలు భజనలు దోహదపడతాయని చెప్పారు. ఇవన్నీ విన్నాక నాకు ముక్తికి మూడు సోపానాల కార్యక్రమాన్ని చక్కని భజనతో ఆరంభించాలన్న కోరిక కలుగుతోంది. ఒక భజనని పాడమని కోరుతున్నాను.
మాకు చాలా ఆనందంగా ఉంది సాయిరాం. మేము మా ఆనందాన్ని భజన రూపంలో వెల్లడి చేసుకుని సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాం.
ముందుగా మనందరం భగవాన్ బాబావారికి కృతజ్ఞతాపూర్వకంగా జేజేలు చెప్పుకుని భజనను పాడుకుందామే. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారికి
జై. సాయి రామ్ సాయి శ్యామ్ మేరే సాయి రామ్.
శ్రోతలింతవరకు దేహాన్ని ఉంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు ఆధారంగా రూపొందించిన నాటిక ముక్తికి మూడు సోపానాలు విన్నారు. సమర్పించిన వారు ఎమ్మెల్ఎన్ స్వామి, సత్యమూర్తి ప్రభల మరియు రాహుల్ సాగర్.
మేరే సాయి మేరే బాబా మేరే ప్రాణనాథ రా.
మేరే బాబా మేరే ప్రాణనాథ రా.